సూచిస్తున్నప్పుడే తిడతారు, కానీ వాళ్ళు వినిపించుకోరు కనుక మీ మాటలు వాళ్ళు ఫోన్ చేయగలుగుతారు. పిల్లల గురించే కాదు, భార్యాభర్తలు కూడా అందరూ. అందుకే ఈ క్యాసెట్ అందరికీ పంపించమని చెప్పారు, అందరికీ ఉపయోగపడుతుందని. కానీ ఇదంతా నాటు పోసుకో గురించే చెప్తున్నాను నేను. ఎక్స్పోజేషన్ ఏదైతే జీవించడం లేదా, ఇదంతా కూడా ప్రతి వ్యక్తికి జీవితంలో పనికొస్తుంది. అంటే మొట్టమొదటి ఏం చెప్పాను నేను, ఇక్కడ జీవించటం వెళ్తున్నప్పుడు ఇతరులు వల్ల మీకు దౌర్భాగ్యం వచ్చింది అనుకోవద్దు. అసలు ఆ మాట అనొద్దు ఎవరు కూడా, అది తప్పది. ఎవరి ఆనందం, ఎవరి చేతనత్వం, ఎవరి సుఖం వాడిదే. నీకు నిజంగా సుఖపడే యోగ్యత ఉంటే అందరూ కష్టపడుతున్నా నువ్వు సుఖపడతావు. ఇందాక నేను చెప్తాను నేను కంప్యూటర్ ఎగ్జాంపుల్, అలాంటివి మీరు కావాల్సిన ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. అంటే మీరు కష్టపడుతున్నారు అంటే అది నీ కర్మది. ఆ కర్మ ఎలా పోతుంది? ఇంకో కర్మ వల్ల. ముళ్ళు తీయాలి అంటే ఇంకో ముళ్ళుతో తీస్తాం కదా. అంటే ఎలా చేయాలి అంటే మాటలు ముందు కరెక్ట్గా వాడాలి, ఎస్పెషల్లీ భోజనం చేస్తున్నప్పుడు. భోజనం చేస్తున్నప్పుడు మీరు వాడినటువంటి మాటలు ముద్రపడిపోతాయి. ఇప్పుడు అసలు మీరు నాటుకోవటమే లేదు భోజనం చేస్తున్నప్పుడు. ఆ విద్య నేర్చుకోవాలంటే పూర్వకాలంలో ఏం చెప్పేవాళ్ళు, భోజనానికి ముందు వడ్డిస్తున్నప్పుడు భగవద్గీత 15వ అధ్యాయం జరుగుకోండి, అందరూ కలిసి ఉంటారు, గురువులందరూ కూడా ఏంటది ఆ శ్లోకం అది కాదు, అది సరే 15వ అధ్యాయం భోజనానికి ముందు చదువుతాం ఏంటో. ఈ మామూలుగా సహనాభవతు సహనాభునత్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఏ విధమైనటువంటి విద్వేషాలు ఉండకూడదు. తేజస్వినావధీతమస్తు, తేజస్విన ఉండాలి. ఇంకా ఇందాక పాట ఏంటంటే ఆ మాటలే అంటారు, శ్లోకాలు చదివేస్తూ ఉంటారు. ఏవి నాటుకోడు భావం తెలియాలి కదా. ఇంకేత నేను కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నేను మీరు యంత్రం వేసుకోవాలి భోజనానికి ముందు, చెప్పాను ఎప్పుడైనా. ఎంతమంది యంత్రం వేసుకుంటున్నారు? వెరీ గుడ్. కానీ అంతే ఇద్దరు ముగ్గురు, వెరీ గుడ్. ఏ రోజు యంత్రం ఆ రోజు ఉంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తర్వాత మీకే చెప్తున్నారు. ఇంచేంటే లోపలికి వెళ్తుంది కనుక ఆహారంతో. ఇంకా ఏం చెప్పాను, రెండు మంత్రాలు చేసుకోవాలి. తతశ్చ విరభు సాక్షాత్ శ్రీరమా భగవత్పర రంజయంతి దిశకాంత్య విద్యుత్ సౌదామిని. లక్ష్మీదేవి యొక్క అవతరణ భాగవతంలో 8వ స్కందంలో 8వ అధ్యాయంలో 8వ శ్లోకం ఇది. 3824 గాయత్రి మంత్ర శక్తి తరంగాలు ఇందులో ఉన్నాయి. లక్ష్మి యొక్క అవతరణ ఎలా జరిగిందో చెప్తుంది ఇది, ఈ మంత్రం. మరి ఆ మంత్రం చదువుకోవచ్చు కదా భోజనం చేసే ముందు. డబ్బు ఎవరికి అక్కర్లేదు ఒక్కసారి చెప్పండి, ఇందులో ఎవరికి అక్కర్లేదు డబ్బు? మీకు కావాలి డబ్బు? మీకు కానీ కలిసి భోజనం చేయలేము. కలిసి భోజనం చేసే చోట ధనం ఆటోమేటిక్గా వస్తుంది. అందువల్లే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లోనూ కూడా అన్నదానం, కలిసి భోజనం చేయండి. అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, నేను ఈ మతం వాడిని నేను ఆ మతం వాడిని ఏం లేదు. కలిసి భోజనం చేయటం అనేది ఆహారాన్ని నాటుకుంట. కలిసి ఎంతమంది భోజనం చేస్తున్నారు? నేను బతిమాలుకుంటాను మన వాళ్ళని కలిసి భోజనం చేయడం. కానీ నేను చెప్పాను కదా నేను సిగ్గులేని వాడిని, ఆ విషయంలో మాత్రం నేను బాగా నాటుకుంటున్నాను సిగ్గులేనితనాన్ని. ఎందుకంటే గురువుల పని కోసం, మీకోసం కాదు. కలిసి భోజనం చేయండి మరో ఇళ్లల్లో, పిల్లలు వాళ్ళు అందరూ. ఈ మధ్యనే నేను కలకత్తా వెళ్ళాను. నేను కలకత్తాలో ఎవరింట్లో అయితే నేను దిగాను, అతను చెప్పుకొస్తున్నాడు వాళ్ళ తాతగారు 5 రూపాయలతో కలకత్తా వచ్చాట. 5 రూపాయలు ఇప్పుడు వాళ్ళ ఆస్తి 500 కోట్ల రూపాయలు. కలకత్తా సగం వాళ్ళదే అనిపించింది నాకు. అంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బిల్డింగ్సే, వాళ్ళకి అద్దె ఇచ్చేవాడిని. నెలకి అతనికి సుమారు 2 లక్షల రూపాయలు అద్దె వస్తుంది, అద్దె మాత్రమే. ఇంకా మిగతా ఏమున్నాయి నేను అసలు పట్టించుకోను కదా, ఏమి అంటే నేను అడగలేదు. కానీ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక కండిషన్ చెప్పాడు వాళ్ళ తాతగారు, సాయంత్రం 7 గంటలకి కుటుంబ సభ్యులందరూ కలిసి తినాల్సిందే రూల్ అది. మళ్ళీ తాతగారి గురించి చెప్తున్నాడు. ఒకసారి ఏమైందట, వీళ్ళ నాన్నగారు చాలా ఇంపార్టెంట్ పని వల్ల ఏడు గంటలకి రాలేకపోయాడు. ఆ రోజు రాత్రల్లా బయటపెట్టాడు ఆయన వాళ్ళ నాన్నని. అప్పుడు నేను 8 ఏళ్ళ వాడిని, ఇతను 6వ సంతానం. అంటే చిన్న కుర్రాడు ఏం కాదు ఆయన. అతని 6వ సంతానానికి 8 ఏళ్ళు ఉన్నాయంటే పెద్దవాడే ఉంటాడు కదా. 7 గంటలకి భోజనానికి కలిసి తినటానికి రాలేదని చెప్పి రోజుల రాత్రల్లో బయటించాడు. నువ్వు రావద్దు లోపలికి అందండి. ఇప్పుడు ఛాన్స్ దొరికిందని వేరే అయిపోతామండి. నువ్వేగా గెంటేశావు, ఇంకా నేను నీతో ఎందుకు ఉంటాను? తెలీదు నాకు కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో. అంచేత నేను దాని గురించే మాట్లాడటం లేదు. కానీ వేరే అయిపోతాలు, దాన్ని వేరే అవ్వకూడదంటే ఇంచంటే అన్ని కర్మ వల్లే, మీరు నాటుకున్నవే మీకు జరుగుతాయి తప్ప నేను చెప్పినంత మాత్రాన పరిస్థితులు ఏం మారిపోవు మీరు నాటుకోకపోతే. కానీ కలిసి భోజించేయటం అనేటటువంటిది ఒకటి గ్రాండ్ నియమం మీరు పెట్టుకోగలిగితే మీ జీవితాల్లో వనరులకి లోటు ఉండదు. డబ్బులు మీకు ఉంటుందో లేదో నేను చెప్పలేను, కానీ ఎప్పుడు ఎంత అవసరమో అంత మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుంది. అంచేత తినటానికి ముందు ఈ మంత్రం చదవమని చెప్తే ఎవరు చదవడు, తమాషా అది. అంటే నాకు అనిపిస్తుంది మీరందరూ త్యాగులు అని. గురువులు పిచ్చివాళ్ళు వాళ్ళు, మీకు ఇది వస్తుంది ఇదంతా చేయండి అని చెప్తున్నారు వాళ్ళు. అసలు గురువులకి అర్థం కాలే మీరు త్యాగులని. ఇంకంటే డబ్బు అక్కర్లే మీకు, కావాలంటే ఇది చేసుకోవచ్చు కదా, చిన్న చిట్కా కదా. ఇంకా చాలా చిన్న 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 చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కాలన్నీ చేసుకోగలిగితే, ఉదాహరణకి నైరుతిలో ప్రతిరోజు మీరు ఉప్పు 1 స్పూను ఇళ్లల్లో పెడితే ధనం వస్తుంది అని ఋషులు చెప్తారు. ఉప్పు చిట్కా అది. చిట్కాలు బాగానే పనిచేస్తాయి, కానీ మీరు చిట్కా చేసి కలిసి తినకుండా తింటున్నప్పుడు కదా నీకు మార్కులు రాలేదు, నీ వల్ల ఇలా అయిందని మాటలు మాట్లాడుతుంటే ఈ చిట్కాలు పనిచేయవు. అంతే కదా, లైట్ వెలిగించుకుని కళ్ళు మూసి కూర్చొని నాకేం కనిపించడం లేదంటే లైట్ ఏం చేస్తుంది? చెట్టు చిట్కాలన్నీ పనిచేసే చిట్కాలే, కానీ దాంతోపాటు ఈ మానసిక స్థితి ఉండాలి. తతశ్చ విరభు సాక్షాత్ శ్రీరమ భగవత్పర రంజయంతే దిశకాంత్య విద్యుత్ సౌదామినీయత. నీలో ఎవరికైనా నువ్వు చెప్పింది మళ్ళీ గుర్తుండి చేస్తే భాగవతంలో 8వ దాంట్లో ఈ సన్నివేశాన్ని చదువుకోండి. మీరు ఇతరులకి పరోపకార బుద్ధి ఉంటే ఆ సన్నివేశాన్ని రాసి ఇతరులకి పంచండి. ఇతరులకి అందరికీ చెప్పొచ్చుది, అందరికీ చెప్పుకోవచ్చు. మీరు చేయకపోతే మీ ద్వారా విన్నవాడు చేస్తాడేమో, వాడు చేసినా మీకు ఆ పుణ్యఫలితం వస్తుంది. జరుగుతుందమ్మా, మంచిది. అందుకే ఇతరులు చెప్పండి అనేది. అందుకే 2వ మంత్రం ఏంటి అంటే అచ్యుతానంత గోవింద. మూడు రోగాలు, డయాబెటీస్, హార్ట్, క్యాన్సర్, ఈ మూడింటికి మూడు నామాలు పనిచేస్తాయి. అచ్యుత, అనంత, గోవింద. నామోచ్చారణ భేషజ, భేషజం అంటే మందు, ఔషధం. సత్యం సత్యం వదామి, నేను నిజమే చెప్తున్నాను, నేను నిజమే చెప్తున్నాను అని అగ్నిదేవుడు చెప్తున్నాడు. నేను అబద్ధం, సాధారణంగా దేవతలు అబద్ధం చెప్పరు, కానీ ఆయన అంత ఖచ్చితంగా చెప్పినా కూడా మేము డాక్టర్ల దగ్గరికి వెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుంటాం, కానీ మా రోగం పోగొట్టుకోం. పోగొట్టుకోం అంటానికి కారణం ఏంటంటే ఇది మీరు అనలేరు. వద్దను మొదలెట్టే ముందు ఈ శ్లోకాలు ఉచ్చారణ చేయటం మొదలెట్టేస్తే ఒట్టన అయిపోయే లోపల అయిపోతుంది. మరి చేసుకోవచ్చు కదా, యంత్రమేమో ప్లేట్ మీద వేసుకోవచ్చు. ఇదంతా నాటుకోవడం గురించి చెప్తున్నాను నేను. ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీలో గురువుల యొక్క ప్రణాళికలో మీరు మూడు నాటుకోవాలి. సమయము, సమయాన్ని ఇలా నాటుకోండి, వనరుల్ని ఇలా నాటుకోండి. నాటుకున్న తర్వాత, భోజనం అయిపోయిన తర్వాత మీరు ఒక ఆసనం వేయండి. ముందు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉండవు మీకు. తర్వాత నేను తిన్నటువంటి ఆహారము అందరికీ చెందుగాక అనే భావన చేసుకోండి. మనం తినేశాక కూడా, మీరు తిండి తినేశారు కదా కడుపు నిండా, అదే ఆహారము 10 మందికి చెందుగాక అనుకుంటే మీ సమయం పోతుంది. మేము అనుకో అనుకోండి, ఎంతమంది చేస్తున్నారు ఇది చూడండి. మీరందరూ మళ్ళీ ఏం పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ మొదలు పెడదాం. ఇదంతా చేయకుండా మనకి ఫలితాలు రావాలి అంటే ఫలితాలు రావాలి. ధనం ఎలా కావాలో చెప్తున్నాను, రోగం ఎలా పోవాలో చెప్తున్నాను. దాని తర్వాత మీకు ఇతరుల సహాయం ఎలా కావాలో, ఇతరుల సహాయం ఎలా వస్తుంది, మీరు ఎవరికైనా పెడితే వాళ్ళు మీకు సహాయం చేస్తారు. ఈ మూడు కార్యక్రమాలు, లక్ష్మీదేవిని అగ్నిది రోగ నివారణకి, తిన్నట్టు అయిపోయిన తర్వాత నువ్వు తిన్నటువంటి ఆహారం అందరికీ చెందుగాక, ఈ మూడు కార్యక్రమాలు నాటుకునేటటువంటి కార్యక్రమాలు, వనరులను నాటుకునేటటువంటి కార్యక్రమాలు. ఇవి చేసుకోండి మీరు. ఇంకొకటి, ఇంకాస్త ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు భోజనానికి ముందు మొదటి ముద్ద లేచి వెళ్ళి బయట పెట్టండి. మా అబ్బాయి చేత పెట్టిస్తానండి, మీ అబ్బాయి గడుపుతుంది అమ్మ వాళ్ళు వెళ్ళిపోతే మీకు ఆనందమే కనుక నాకేం అభ్యంతరం లేదు. కానీ అది పద్ధతి కాదు. మీ అబ్బాయి ముద్ద మీ అబ్బాయి బయట పెట్టుకుంటాడు, నీ ముద్ద నువ్వు పెట్టుకుంటావు. భోజనానికి ముందు కూర్చున్న తర్వాత మొదటి ముద్ద, ప్రతి ఒక్కరూ లేచి బయట నీట్గా ఉన్న ప్లేస్లో పెట్టండి. లేదు మీకు వనరులు ఉండి వీలుండి డాబా ఉండి అలాంటి ప్లేస్ ఉంటే ముందే నీట్గా చేసి అక్కడ యంత్రం వేసి, ఆ రోజు యంత్రం వేసి ఆ ముద్ద దాని మీద పెట్టండి. ఇంకా మీరు ఎంత శ్రద్ధతో అది చేస్తే అంత ఫలితాలు వస్తాయి. ముద్ద పెట్టమన్నారు కదా మాస్టర్, కిటికీ తగ్గుతారా అని ఇలా ముద్ద విసిరేసి చెయ్యొచ్చు. అది చెయ్యకపోవటం కంటే అది బెటరు కదా. కానీ ఇంత కష్టపడుతున్నప్పుడు నీట్గా కనుక చేస్తే మీరు జీవుడండి. కానీ నేను ఇవాళ పెట్టానండి నాకేమైందండి, ఇవాళ పెడితే ఏమవుదు. నాటుకోవటం అంటే ఇవాళ నాటుకున్నాక ప్రతిరోజు దాన్ని చేస్తూ ఉంటే ఎప్పుడూ ఫలిస్తుంది. మీరు ఎంత మీ ప్రాయశ్చిత్తం ఎంత ఉందో, ఎన్ని తప్పులు చేసుకున్నారో మీరు పూర్వజన్మల్లో ఈ జన్మల్లో తెలియదు కదా. ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీలో ఒక సెంటెన్స్ వస్తుంది 21వ పేజీలోను 22వ పేజీలోను 21వ పేజీలో మీ దగ్గర లేదనుకుంటా. 21వ పేజీ, యాక్సిడెంట్స్ టు ఇండివిజువల్స్ ఆర్ ద రిజల్ట్స్ యూజువల్లీ ఆఫ్ ఎన్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఫోర్స్ అండ్ దట్ దీస్ ఎక్స్ప్లోజన్స్ ఆర్ కాజ్డ్ బై ద హేట్రిడ్స్ అండ్ అన్కైండ్ థాట్స్ అండ్ ద క్రిటికల్ వర్డ్స్ ఆఫ్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్సిడెంట్. వేలు పట్టి తగ్గిపోయింది, ఫలానా చోట యాక్సిడెంట్ అయిపోయింది, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతున్నాయి. వీటన్నిటికీ కారణం ప్రారంభ కర్మలు కావు. ఇదివరకు మీరు చేసినటువంటి పురాకృత కర్మలు కావు, ఇంక్లూడింగ్ వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2. మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము మనకేమనిపిస్తుందంటే కొంతమంది మహత్వాకాంక్ష ఉన్నటువంటి వ్యక్తుల వల్ల, ఏదో హిట్లర్ నేను ఇదైపోవాలనుకును, ముస్లిం నేను ఇదైపోవాలనుకును, అప్పుడు నెపోలియను వాళ్ళందరూ ఏదో అయిపోవాలనుకుని చేసినటువంటి యుద్ధాలు కావు. మరి ఇవంతా ఎందుకు జరుగుతున్నాయంటే క్రిటికల్ వర్డ్స్. క్రిటికల్ అంటే నింద, తప్పు పట్టుకునేటటువంటి అలవాటు. మనం ఎవడైనా పక్కకెళ్తే వాడిలో ఉన్నటువంటి లోపాలే తప్ప మిగతా ఏవో మనం పట్టించుకోం. ఈ అలవాటు గ్యారంటీగా మిమ్మల్ని ఏదో ఒక యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ చేస్తుంది. క్రిటిసైజ్ చేయకండి అవన్నీ. క్రిటిసిజం అంటే తెలుసు కదా, దానికి తెలుగు కరెక్ట్ వర్డ్ నాకు తెలియదు ఏంటో. విమర్శ, కరెక్ట్, విమర్శ. విమర్శించొద్దు ఎవరిని, మీకు యాక్సిడెంట్స్ అవ్వు, విమర్శ అవద్దు. రెండవది ఏంటి, అన్కైండ్ థాట్స్. అన్కైండ్ అంటే ఏంటి, నిర్దయతాపూర్ణమైనటువంటి మాటలు. వీడు నన్ను ఇలా అంటాడా చూద్దాం, వీడు కొని పట్టిద్దాం. వద్దు. మూడోది ఏం చెప్పారు, హేట్రెడ్స్, ద్వేషాలు. సాధారణంగా కుటుంబాలలో కొన్ని విశేషమైనటువంటి రిలేషన్షిప్స్ ఉంటాయి. అత్తాకోడలు, ఆడపడుచులు, ద్వేషపూర్ణమైనటువంటి సంబంధాలు కదా ఇవంతా. అంటే ఏంటి, కసి పెరిగిపోతుంది. దాని ఫలితం రకరకాలైనటువంటి రోగాల్లో వస్తూ ఉంటుంది, యాక్సిడెంట్స్గా వస్తూ ఉంటుంది, బాత్రూంలో కాగితాలు పట్టాలి. అంచేత యాక్సిడెంట్స్ కాని వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళ మాస్టారు. విమర్శ స్టార్ట్ మొదలెట్టేశారు అప్పుడే మీరు యాక్సిడెంట్కి రెడీ అయిపోతున్నారు అనమాట. మీరు ఇంకోటి గురించి నీకు ఎందుకు, నువ్వు కరెక్ట్గా ఉండు. నాటుకోవడం అది అర్థమవుతుంది కదా. యుద్ధాలైనా యాక్సిడెంట్స్ అయినా కూడా ఈ పుస్తకంలో 21వ పేజీలో అది చెప్పింది. చాలా జాగ్రత్తగా చదవండి. దాని తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పి ఇవాళ ఆపుతాను నేను. పేజ్ నెంబర్ 20లో ఉంది చూడండి, ద వర్క్ ఆఫ్ సీడ్ గ్రూప్స్. ఉందా? ఉన్నవాళ్ళు చూసుకోండి. మూడు రకాలైనటువంటి కార్యక్రమాలు మనం చేయాల్సి వస్తుంది. ఆ కార్యక్రమాన్ని చేయటంలో ఒక విశ్వవిద్యాలయం యొక్క స్థాపన చేయవలసి ఉంటుంది. మనం ఒక యూనివర్సిటీ బిల్డింగ్స్ అవి మనం కట్టలేము, కానీ ఓపెన్ యూనివర్సిటీ చేయగలం కదా. ఒక గది ఉండి బాధ్యత గల ఒక వ్యక్తి మరి చదువు అడ్రస్లు రాయటం వరకు వస్తే చాలు. ఉత్తరాలు వస్తూ ఉంటాయి, ఉత్తరాలకు వీడు కావాల్సినటువంటి ప్యాంప్లెట్లు అవి పెట్టి పంపించేస్తూ ఉంటాడు. వీడు చాలా జాగ్రత్తగా వినండి, మీరేం చెయ్యాలో, మీరు ఏమి నాటుకోగలరో, ఎలా నాటుకోగలరో చెప్పబోతున్నాను నేను. చాలా మేజర్ వర్క్ ఇది. 10 సర్టిఫికేట్ కోర్సు రెడీ చేయాలి మనం. 6 నెలలు చదివేపాటి 10 కోర్సులు. ఈ 10 కోర్సులు చేయటంలో మొదటి కోర్సు ఏంటి అంటే యోగ విజ్ఞానం యొక్క కోర్సు, యోగ విద్య యొక్క కోర్సు. యోగ విద్యకి మీరు ఏం పుస్తకం చదవాలి? యోగ విద్యకి పతంజలి యోగ సూత్రాలు చదవాలి. మీరు చదువుతూనే ఉన్నారు కదా, మీకు సీడ్ పడిపోయింది. దానికి గురుదేవుల యొక్క 8 పుస్తకాలు ఉన్నాయి యోగ విద్య మీద. ఒక్కొక్క పుస్తకంలో సుమారు 800 పేజీలు ఉన్నాయి. అవంతా అంచేత 8 పుస్తకాలు ఉన్నాయి. ఈ 8 పుస్తకాలు 8 పేపర్స్, 8 టెక్స్ట్ బుక్స్గా వస్తాయి. నేనేం చేయగలను అంటే 8 పుస్తకాలు చదివి 800 పేజీలు ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని ఇప్పుడు ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హెయిర్కి 400 పేజీల పుస్తకం, కానీ 33 పేజీలు కుదించాను. నేను గ్యారంటీ ఏమి ఇస్తున్నానంటే ఈ 33 పేజీలు చదివి అర్థం చేసుకున్న వాడికి ఆ పుస్తకంలో ఉన్నదంతా అర్థమైపోతుంది. అది నా గ్యారంటీ. అంటే ఏ పాయింట్ మిస్ కాదు మీరు. కానీ న్యాచురల్గా చెప్పిన ప్రతిదీ కూడా మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవచ్చు. అంటే ఇంకా మిస్ చేయటానికి ఏం లేదు అందులో. అలాగా 8 పుస్తకాలని కూడా నేను హిందీలో ఉన్నదాన్ని అండర్లైన్ చేశాను, పుస్తకాలుగా రెడీ చేయడానికి ప్రయత్నం మొదలెట్టేశాను. అందులో యోగ విద్యకు సంబంధించినటువంటి సిలబస్లో ఉన్నటువంటి 2 పెద్ద పుస్తకాలని, అంటే సుమారు 2000 పేజీలని కుదించాను నేను. నా పని అయిపోయింది. హిందీలో ఉన్న వాటిని దాన్ని ముందు హిందీలో టైప్ చేయాలి. హిందీలో టైప్ చేసిన దాన్ని మళ్ళీ తెలుగులోనూ ఇంగ్లీష్లోకి మార్చాలి. మారుస్తే కదా యూనివర్సిటీ. ఇలాగా ఒక పేపర్లో 8 పేజీలు చొప్పున, దాని తర్వాత గాయత్రి మహావిద్యానికి 8, సైంటిఫిక్ రిలీజియన్కి 5 పుస్తకాలు, ఇండియన్ కల్చర్ మీద 15 పుస్తకాలు, ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇందాక ఇప్పుడు నేను చెప్తున్నది, రోగ నివారణకి ఆసనాలు ప్రాణాయామాలు, మిగతా రకాలైనటువంటి ఆహారంలో మార్పుల వల్ల వచ్చేటటువంటి మందులు, ఇలాగ మొత్తం మీద ఎన్ని పేపర్స్ ఉంటాయి? 10 పేపర్లు. 10 ఉంటాయి, నేను అన్నీ చెప్పలేదు. ఇప్పుడు మొత్తం 10 గ్రూపులు ఉంటాయి. అందులో ద ఫస్ట్ గ్రూప్ ఈజ్ దట్ ఆఫ్ టెలిపతిక్ కమ్యూనికేటర్స్. మొదటి గ్రూప్ ఏంటి అంటే టెలిపతిక్ కమ్యూనికేటర్స్. టెలిపతి అంటే అర్థం ఏంటి? ఒకళ్ళ మనసులో ఉన్నది ఇంకోళ్ళు తెలుసుకుంటాం. మనం ఎవరి మనసులో ఉన్నది తెలుసుకోవాలి? మీ మనసులో ఉన్నది కాదు, గురువుల మనస్సుల్లో ఉన్నది. గురువుల మనస్సుల్లో ఉన్నటువంటి విషయం మనకి ఎవరి ద్వారా తెలుస్తుంది? శిలాశర్మ ఆచార్యం, లారీ మహాశయ, రజనీష్ అంటే మీకు తెలియదే మహోషు, జ్వాలాకులు, ఎదిగర్ కేసి, వీళ్ళ పుస్తకాలు చదవటం ద్వారా. ఇంచేత మొదటి గ్రూపు అది, గురువుల యొక్క పుస్తకాలు ప్రపంచానికి అందజేయటం. దాన్ని మనం ఏమని చెప్పుకుంటాం? గురుసత్త అని చెప్పుకుంటాం. నాటుకోసుకోలు, గురువుల పుస్తకాలు రాయటం, గురువుల పుస్తకాలు అందజేయటం, ఇదంతా ఒక చాలా బృహత్ ప్రణాళిక. చాలా సింపుల్గా మీరు ఇమీడియట్గా ఏం చేయగలరు అంటే గురుసత్తా ఫోటోని ముందు పెట్టుకుని కళ్ళు మూసుకుని సివివి బ్లాడెట్స్కి ఇక్కడ ఇది కంటి ముందు తెచ్చుకోండి. మీరు ధ్యానం తీసుకుని వీళ్ళ ప్రణాళికలో నేను ప్రపంచానికి అందజేయటానికి చేస్తున్నాను అనేటువంటిది చేసినా మీరు నాటుకున్నట్టే, కానీ చేస్తే చాలా మాస్టారు సరిపోదు. కానీ ఇది మొదలెడితే బీజం పడుతుంది కనుక ఈ బీజాలు మహావృక్షంగా తర్వాత మారవచ్చు. చాలా గురు సత్తా ధ్యానము మొదటి సమూహము. ఇక్కడ కార్యక్రమాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేవాలయంలాగా ఇక్కడ చేసేటటువంటి కార్యక్రమాలకి 25వ తారీఖున వీడియో లెవెల్లో బీజం పడుతుంది. మీరందరూ కూడా ఆహ్వానితులే. 25వ తారీఖు సాయంత్రం 6 నుంచి 9 గంటలకి ఇది ఒక కార్యక్రమం. నేను ఏం చెప్పానో దానికి మీరు కళ్ళు మూసుకుని ఒక గదిలో కూర్చుని ముందు గురుసత్తా ఫోటో మీ దగ్గర పెట్టుకుని ధ్యానం చేయాలి. దాని తర్వాత శక్తి కావాలి కదా. శ్రీరామ శర్మ ఆచార్యతో పాటు భగవతీదేవి ఉంటుంది. మరి గురుసత్తాతో పాటు ఎవరు ఉంటారు? జగజ్జన మహాయోగేశ్వరి దేవి ఉంటుంది. ఇక్కడ నాటుకునేటటువంటి దానికి ఒక చిన్న బిల్డింగ్, ఒక చిన్న గది మనం నాటుకుంటే అది పెద్ద గదిగా మారిపోతుంది. అక్కడ నుంచి అది మహాభవంతిగా మారుతుంది. ఇంచేత ఓన్ హౌసెస్ ఉన్నవాళ్ళు మీరు చెప్పారు మాస్టారు, అయితే మేము ఈ గది ధ్యానానికి ఇచ్చేస్తాం, కానీ అద్దె నెలకు 5000. ఇంక నువ్వు ఏం నాటుకున్నావు? నువ్వు నాటుకోవటం అవ్వలే, అది బిజినెస్ అయింది. ఇంకా గురువుల యొక్క ప్రణాళికలో గురువుల దగ్గర నుంచి మీరు డబ్బు అడగటం కాదు, మీరు గురువులకి ఇవ్వాలి. డబ్బు ఇవ్వక్కర్లే, ఒక గది ఉచితంగా ఇస్తున్నామండి అని వేషాలు వేయకుండా ఉణుకుతో, భయంతో, మర్యాదతో, గౌరవంతో ఒక చాలా పెద్ద ప్రణాళికకి మేము ఈ గదిని లేదు ఈ ఇల్లుని కేటాయిస్తున్నాం అనేటటువంటి దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కేటాయించండి. అక్కడ ఈ కార్యక్రమాలకి మనం నాంది పలుకుదాం. ఎక్కడైనా సరే ఒంగోలు లాంటి మహానగరంలో ఈ మూడు నుంచి ఆ మూడుకు వెళ్ళటానికి ఎక్కడైనా అరగంట కంటే ఎక్కువ పట్టదని నా నమ్మకం. అంతేగా, హైదరాబాద్ అది అయితే ఈ మూడు నుంచి ఆ మూడుకు వెళ్ళడానికి 3 గంటలు ప్రయాణం మాస్టారు ఎలా అని. ఇంకా ఒంగోలు మహానగరంలో మనం అందరం కూడా ఒక కుటుంబంలా జీవించగలం కనుక ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా మంచిది. ఓన్ హౌస్ కాకపోతే అద్దెలు ఉన్న ఆ భావం ఉంటే గురువుల యొక్క ఈ మొదటి సమూహానికి నేను బీజం వేస్తున్నాను నా ఇంట్లో, వీలవుతే ఆ గదిని పూర్తిగా దానికి కేటాయించండి. ఆర్తి ఉంది కానీ మేము కేటాయించలేము, ఒక టైం పెట్టుకోండి. ఆ టైంకి మాత్రం దాన్ని ఖాళీగా ఉంచండి. వచ్చేవాళ్ళు ఆ వర్క్ అక్కడ చేసుకుని వెళ్ళిపోతారు. ఫస్ట్ గ్రూప్ అర్థమైంది కదా, గురుసత్తా మరియు జగజ్జనే మహాయోగేశ్వరి యోగి యొక్క ధ్యాన కేంద్రము. అది వేరుగా ఒక సెంటర్గా డెవలప్ చేయాల్సి వస్తుంది. దాని గురించి డెవలప్ చేయాల్సినటువంటి విద్యను, దానికి కావాల్సినటువంటి పుస్తకాలను, దానికి కావాల్సినటువంటి యూనివర్సిటీ లెవెల్లో ఒక సిలబస్ ఫ్రేమ్ చేసి, ఒక డిప్లొమా కోర్సు, ఒక సర్టిఫికేట్ కోర్సు అవంతా చేయటానికి ఆ విషయాలలో అవగాహన ఉన్నటువంటి మనుషులు, లేకపోతే అవగాహన లేకపోతే నేను ఇస్తాను అవగాహన. దానికి కావాల్సిన వాళ్ళు నన్ను ఆ యాంగిల్లో చెప్పించుకోవాలి తప్ప మళ్ళా క్యాసెట్ పెట్టండి అని నేనంటే, మళ్ళా గది ఎక్కడుంది అని నేనంటే కష్టం. కానీ మీరు చేసినా చేయకపోయినా నేను చేయగలిగేది ఏంటి? కళ్ళు మూసుకుంటాను, నాకు నేను కూర్చున్న చోట వాళ్ళు వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటాను, ఆలోచిస్తాను, జరిగేది జరుగుతుంది. కానీ మీరు తొందరగా దాన్ని నాటుకోవాలి. ఈ బీజాలు పడితే ఈ బీజాలు యూనివర్సిటీగా మారుతాయి. ఫస్ట్ గ్రూప్ అర్థమైంది కదా, అందరికీ అర్థమైందా ఫస్ట్ గ్రూప్? ఎక్కడైనా ఉండొచ్చు ఒంగోలులో అది. కానీ నాకు కోరిక ఏంటంటే ఓన్ హౌస్ అయితే మంచిది అని. ఇంచేంటే కొన్ని మార్పులు చేర్పులు అవి ఏమైనా మనం చేయదలుచుకున్నా, ఒక చిన్న చిన్న మేకలు కొట్టాలన్నా మేకలు కొట్టుకోవచ్చు. ఇంకో నెలలో మేకలు కొట్టామనుకోండి, ఒప్పుకోరు. రెండో గ్రూప్. ద సెకండ్ గ్రూప్ ఈజ్ దట్ ఆఫ్ ట్రైన్డ్ అబ్జర్వర్స్. దిస్ వర్క్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ ద యాస్ట్రల్ లింక్ ఆఫ్ హైరార్కీ. రెండో గ్రూప్ ఏం చేయాలి అంటే సాధనాత్మకమైనటువంటి పుస్తకాలు యోగ విద్య గురించి, ముఖ్యంగా పతంజలి యోగ శాస్త్రం గురించి చాలా స్పష్టంగా చెప్పగలిగేటటువంటి ఒక సెంటర్ కావాలి మనకి. మళ్ళీ వేరే గది, ఒకే చోట ఇన్ని గదులు వద్దు, వేరువేరు ఏరియాస్లో ఉంటే ఎక్కువ మందికి దీని గురించి ఒక అవగాహన వస్తుంది. నీట్గా బోర్డ్స్ రాసి, బోర్డు పెట్టేసి దుకాణం తెరిచి కూర్చుందాం. కొనేవాళ్ళు వస్తే చెప్తాం, కొనేవాళ్ళు రాకపోతే ఈగలు తోలుకుందాం. ఈగలు తోలుకుంటాం, పుస్తకాలు ఉన్నాయి, మనం చదువుకోవాల్సిన మనం చదువుకోగలం, వస్తే వాళ్ళకి కూడా చెప్తాం, రాకపోతే మనం చదువుకుంటాం. అంటే రెండోది ఏంటి, యోగ విజ్ఞానికి సంబంధించినటువంటి కేంద్రము. ద థర్డ్ గ్రూప్ ఈజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ హీలర్స్. రోగ నివారణ మీకు పిపి క్వింబాయ్ అనేటటువంటి వ్యక్తి పేరు చెప్పాను నేను. ఆయన కుంటి వాళ్ళకి నడక నేర్పించాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళిచ్చాడు. ఆ కాలంలో టీబీ చాలా భయంకరమైనటువంటి రోగం, అలాంటివి నడక అది నేర్పించి క్రచెస్ మీద వచ్చి, క్రచెస్ అంటే తెలుసు కదా ఏమంటారండి, అది అర్థమైంది కదా, అది నడక లేనటువంటి దాని మీద వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోతే దాంతో పెద్ద హాల్ నిండిపోయింది, అంతమందికి ఇచ్చేసాడు. కేవలము నువ్వు ఆత్మవి, నువ్వు రోగగ్రస్తుడు కాదు అనే ఒక మాట ఆయన నోటితో అనేవాడు అంతే ఆయన. కానీ మనం అంటాం అది, మనం వేషం వేస్తాం, ఆయన కరెక్ట్గా అనేవాడు. అటువంటి రోగ నివారణ కేంద్రాలు పెట్టాలి మనం. ఆ రోగ నివారణ కేంద్రానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, గురువుల నుంచి వస్తుంది, నీ యొక్క పవిత్రత బట్టి, నీ యొక్క ఆర్తి బట్టి. అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆ విద్య నేర్చుకుంటాం అనే వాళ్ళకి, నేను చాలాసార్లు దీని గురించి చెప్పాను, ఎవడు ఏం అడగలే. ఇంకంటే ఇలా చేపెట్టేస్తే వచ్చేస్తుందంటే అంత ఈజీగా రాదు. వివేకానంద అవటానికి 16 ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది కారణ జన్ములు అవుతే. మరి మనం కారణ జన్మలు అవమా కాదా, ఇదంతా వింటున్నాం అంటే ఖచ్చితంగా కారణ జన్మలు, లేకపోతే ఇదంతా ఎందుకు వింటున్నాం మనం. ఆదివారం నాడు అంటే మూడో గ్రూపు, మూడవ ఇల్లు ఏంటది, రోగ నివారణ కేంద్రం. ద ఫోర్త్ గ్రూప్ డీల్స్ విత్ ఎడ్యుకేషన్. ఈ జరుగుతున్నటువంటి క్లాసెస్ నేను మీకు చాలాసార్లు చెప్పాను, భవిష్యత్ విద్య యొక్క క్లాసెస్ ఖచ్చితంగా రాబోయేటటువంటి 10-15 సంవత్సరాలలో యూనివర్సిటీస్లో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విద్య ఉంటుంది, మీరు సవ్యంగా నేర్చుకుంటే, ముఖ్యంగా ఈ ఫోర్త్ గ్రూప్ వాళ్ళు మిమ్మల్ని పిలిచి మాకు ఆ విద్య నేర్పించండి యూనివర్సిటీస్లో మా ప్రొఫెసర్స్కి అని అడుగుతారు. కానీ మీరు ఆ ప్రొఫెసర్స్కి చెప్పగలిగే లెవెల్లో ఆ విద్య నేర్చుకోవాలి మీరు, అంతే కదా. వాళ్ళు పిలిచాక నేర్చుకుంటామండి, పిలవరు వాళ్ళు, నువ్వు నేర్చుకుని ఉంటే పిలుస్తారు తప్ప. నువ్వు వాళ్ళు పిలిచాక నేర్చుకుంటామంటే ఎట్ట కుదురుతుంది, నువ్వు ఇంజనీర్ అయిపోయాక ఆ ఉద్యోగానికి నేను పిలుస్తారు తప్ప, నువ్వు పిలువు బాబు 5 ఏళ్ళు ఆగు నేను నేర్చుకుని వచ్చి నీకు చెప్తాను అంటే కుదరదు కదా. అంచేత ఎడ్యుకేషన్ సిస్టంలో రాబోయేటటువంటి కాలంలో ఉండేటటువంటి విద్యలో రావాల్సినటువంటి పరిణామానికి కావాల్సినటువంటి యాంగిల్లో అభిరుచి ఉన్నవాళ్ళు ఈ సెంటర్ని పెట్టండి. ప్రతి చోటకి నేనే వస్తా ముందు, అంతకంటే ఇంకేం లే. కానీ సెంటర్స్ ఎందుకు, ఇంతవరకు నేను నాకు చేతనైనట్టు ఒంటరిగా నా గదిలో తలుపులు వేసుకుని అద్దం ముందు చేసుకున్నాను, చెప్పేలా చేసుకున్నానని, ఇవంతా కూడా అలా చేసుకున్నదే నేను. దానికి మీకు చాలాసార్లు కూడా చెప్పాను, దొరకని పుస్తకాలు, అవుట్ ఆఫ్ ప్రింట్ ఉన్నటువంటి పుస్తకాలు, ఇండియాలో దొరకనటువంటి పుస్తకాలు కట్టలు కట్టలు నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చే, నేను 1 పైసా వాటి కోసం ఖర్చు పెట్టలేదు. అంటే ఖర్చు పెట్టేవాళ్ళు ఖర్చు పెట్టారు, నా దగ్గర లేదు ఖర్చు పెట్టడానికి ఆ డబ్బు. అవుట్ ఆఫ్ ప్రింట్ బుక్స్ దొరకదు ప్రపంచంలో ఎక్కడా కూడా. కానీ ఆ పుస్తకాలన్నీ నేను చదువుకున్నా, మరి మీరు ఎప్పుడు చదువుతారు, నేను ఎంతమంది చెప్పగలను. మీరు డివైడ్ అయిపోవాలి ఈ 10 గ్రూప్స్గా. ఈ డివైన్ అయిపోయిన వాళ్ళు మేము అన్నీ నేర్చుకుంటాం అనకండి, ఏదో ఒక దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఒక సెంటర్ పెట్టండి, నీట్గా దాని మీద బోర్డు రాసి పెడదాం మనం. నాటుకోవటంలో బోర్డు కూడా చాలా ఇంపార్టెంట్, ఇంతవుతుంది కదా. ఇంకొక ఫోర్త్ గ్రూప్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి గ్రూప్. ఫిఫ్త్ గ్రూప్ డీల్స్ విత్ పొలిటికల్ వర్క్, పాలిటిక్స్లో మార్పులు. వశిష్ఠుడు విశ్వామిత్రుడు గురు పరంపరలో ఈ రెండు పొలిటికల్ యాంగిల్లో ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇప్పటికీ ప్రపంచం ఆ యాంగిల్లోనే వెళ్తుంది. కానీ నాకు చాలా ఆనందం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లోనే 2025 స్వర్ణ ఆంధ్ర అనేటటువంటి మాట వినిపిస్తోంది. అంటే ఎక్కడో ఈ గురు పరంపర యొక్క, లేకపోతే ఇంకుండే ఉండి ఉంటుంది అతనికి కానీ, లేకపోతే అతని బాగా సన్నిహితులకు కానీ, చంద్రబాబు నాయుడు ఇంకా ఖచ్చితంగా ఈ విల్ కంటిన్యూ ఈ పనులు చూస్తున్నాడు కనుక. నేను ముందే చెప్పాను, నేను లేకపోతే ఆ వచ్చేవాడు ఇంతకంటే బాగా చేయగలగాలి. అసలు ఈ సబ్జెక్ట్ ఎవరికి ఉందని నాకేం అనిపించటం లేదు ఎక్కడ. ఉంటే నోరు మూసి కూర్చోడు కదా ఈ టైంలో. ఇంకా మీరు భవిష్యత్వాణి చేయవచ్చు, కానీ ఒక చిన్న లొసుగు ఉంది భవిష్యవాణిలో ఈ పుస్తకాల్లోనే, తర్వాత చెప్తారు. మనిషి ఎప్పుడు ఏం చేస్తాడో చెప్పలేము మనం. ఇవాళ చాలా మంచిగా ఉన్నవాడు, రేపు మనసు మారిపోవచ్చు. హిట్లర్ వెనకాతల గ్రీన్ లాడ్జ్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి హిమాలయాలలో ఉన్నటువంటి గురు పరంపర వెనకాతలు ఉండేది. అసంభవమైనటువంటి యుద్ధాలు గెలిచాడు హిట్లర్. తర్వాత అతనికి చిన్న అనుమానం వచ్చింది, అతని వల్లే అన్నీ జరుగుతున్నాయని. అందువల్ల ఏం చేశాడు, తన పొడవు ఉపయోగించి యుద్ధం చేయటం మొదలెట్టాడు, ఎగిరిపోయాడు, ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. చేత గురు పరంపర భావాలు మీరు కరెక్ట్గా విని అర్థం చేసి చేస్తున్నారా, లేకపోతే మీ సొంత ఆలోచనలతో చేస్తున్నారా అన్నది ఈ గ్రూప్ వాళ్ళు ఈ పుస్తకాలలో మీకు తెలుస్తుంది. ఏ పుస్తకాలలో? పాలిటిక్స్ గురించి చెప్పబడినటువంటి పుస్తకాలలో. రాబోయేటటువంటి రోజులలో ఈ యుగ నిర్మాణ యోజన అనేటటువంటి 108 ప్రణాళికలు